అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ముందుగా గురుశ్రీ ఆరిక జోనేష్ గారిచే ఈనాటి ధ్యానాంశాన్ని విందాము.
క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, అమృతవాణి రేడియో వెరిటాస్ అనుదిన సువార్త ధ్యానాంశానికి స్వాగతం. ఈనాటి సువార్త పఠనం లూకా సువార్త 5వ అధ్యాయము వచనములు 27 నుంచి 32 వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, ఆది నుండియే దేవుడు ప్రతి ఒక్కరిని తన యొక్క సేవకై పిలుస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో యేసు ప్రభు 12 మంది అపోస్తలను పిలుస్తూ ఉన్నారు తనతో ఉండటానికి, సువార్తను బోధించటానికి, దయ్యములను వెడలుగొట్టడానికి. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, ప్రతి పిలుపులో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. తండ్రి దేవుడు మోషేను మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును నడిపించటానికి పిలిచి ఉన్నాడు. ప్రవక్తలను పిలిచి ఉన్నాడు ప్రజలను మారు మనస్సును బోధించమని. సువార్త పట్టణంలో లేదా నూతన నిబంధనలు యేసు ప్రభు తన శిష్యులను పిలుస్తూ ఉన్నాడు దైవరాజ్యమును ప్రకటించడానికి, సువార్తను బోధించడానికి. ఇలా ప్రతి పిలుపులో ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మరి లేవి అను శుంకరుని చూచి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ ప్రజలారా, నన్ను అనుసరింపుము అని ఒక ఇన్విటేషన్ కార్డుని ఇస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, లేవి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పిలుపును అందుకున్నాడో వెంటనే 2వ మాట లేకుండా అటు ఇటు తిరగకుండా స్ట్రైట్ గా యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ ప్రజలారా, సువార్త పఠనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. ప్రియ సహోదరి సోదరులారా, సువార్త పట్టణంలో చెప్పబడిన విధముగా లేవి మరి యేసుప్రభు యొక్క ఆవాహనాన్ని పిలుపుని అందుకొని అనుసరించాడు. సమస్తాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని అనుసరించాడు క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి మనమందరం కూడా ప్రత్యేకతంగానాడు ప్రార్థన చేయాలి. దైవ పిలుపుని అందుకోవాలని, యువతి యువకులను దేవాదేవుడు ప్రేరేపించాడని, దేవుని యొక్క రాజ్య స్థాపనకై దేవుని యొక్క సువార్త బోధకై ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిలుపుని అందుకొని ఈ యొక్క లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని ప్రత్యేకతంగా ప్రార్థన చేయాలి. ప్రియ దైవ ప్రజలారా, మరి చాలా మంది కూడా యేసు ప్రభు యొక్క సుంకరి లేవితో చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ధర్మశాస్త్ర బోధకులు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా అంటూ వాళ్ళంటూ ఉన్నారు. ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు అంటూ ఉన్నారు, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ప్రియ దైవ ప్రజలారా, యేసు ప్రభు యొక్క లక్ష్యం ప్రతి పాపి పరిశుద్ధునిగా చేయటం. క్రీస్తునందు ప్రియ దైవ ప్రజలారా, పాప జీవితంలో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క పిలుపుని అందుకొని మారు మనస్సును పొంది దేవుని చెందుకు చేరాలనేదే దేవుని యొక్క లక్ష్యం. ప్రియ దైవ ప్రజలారా, కాబట్టి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా మరి యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనం గుర్తిస్తూ ఉన్నామా? మారు మనస్సును పొందటానికి ప్రతి ఒక్కరు కూడా తపిస్తూ ఉన్నారా? దేవుని యొక్క సువార్తను బోధించడానికి చాలా మంది సిద్ధపడుతూ ఉన్నారా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ధ్యానించుకుందాం.
గురుశ్రీ ఆరిక జ్ఞానేశ్ గారి ధ్యానాంశాన్ని మనము విన్నాము. ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సత్య సాధమై నాలోనికి రావా. తట్టుచున్నా నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా, వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా, ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో నివసించి భుజించాలని వారము బయటే నిలుచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సత్య సాధమై నాలోనికి రావా. దినమున జీవముతో మములే పాలని సదాకాలము మాలో ఉండి నడిపించాలని, అంతిమ దినమున జీవముతో మములే పాలని సదాకాలము మాలో ఉండి నడిపించాలని, ఎంతో త్యాగముతో ఎంతో తగ్గింపుతో మాలో నివసించి మాతో ఉండాలని అప్పరసములో వేంచేయుదేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సత్య సాధమై నాలోనికి రావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గుళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. రావాదేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సత్త సాధమై నాలోనికి రావా.
ారాయణపేట విచార నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక, ఆమెన్. ఈరోజు మనం గొనుగుట అనేది ప్రభువునకు ఎంత అసహ్యకరమైనదో, మనము గొనగడం వలన ప్రభువు యొక్క శాపానికి ఏ విధంగా గురి అవుతామో తెలుసుకుందాం. పునీత పౌలు గారు కొలొస్సీలకు రాసిన లేఖ 2:6 ఉంటుంది. మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను రుచికరముగాను ఉండవలెను అంటారు. మృదు భాషినిగా మనము ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుడు మనకు ఒక వరాన్ని ఇస్తే అది మేలుకరమైనదో కీడుకరమైనదో మనకి తెలియదు. మనకు భగవంతుడి ఇచ్చిన వరాన్ని మనం సంతోషంగా స్వీకరించాలి. ఏంటి, మన తోటి వారికి పక్క వారికి ఒక ఐశ్వర్యం అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు. తోటి వారికి అలాంటి ఉద్యోగం ఉంది, అంతటి ఐశ్వర్యం ఉంది, అంత చక్కని బంగ్లాలు కారులు ఉన్నాయి, నాకు లేవు అని మనము దేవుని ముందు గొనగకూడదు. మనకి ఏమి ఇవ్వాలో భగవంతునికి సమస్తము తెలుసు. ఆయనకు ఎరుక, ఆయనే మనకి ఏ సంయుక్త సమయమున మనకు ఏమి వసగాలో అది మనకి ఇస్తారు. ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలు జీవితంలో ఏ విధంగా గొనిగారు, ఆ గొనుగుడు వలన ఏ విధంగా శాపానికి గురి అయ్యారో చూద్దాం. సంఖ్యాకాండము 11, 12, 13 అన్ని అధ్యాయాలు కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా గొనిగారో ఉంటుంది. 11వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ఇజ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడిపింపబడతారు. బానిసత్వం నుండి 400 సంవత్సరాల బానిసత్వం నుండి వాళ్ళు విడిపింపబడతారు. మోషే నాయకత్వంలో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఏది చిన్న కష్టము కలిగితే వెంటనే మోషే మీద గొనగడం ప్రారంభిస్తారు. చాలా ఎప్పుడు చూసినా సరే అప్పటి వరకు భగవంతుడు వారి జీవితంలో, యావే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అన్ని మేలులను కూడా వాళ్ళు మరచిపోతూ ఉంటారన్నమాట. మరచిపోతూ ఉంటూ ఎప్పుడు గొనుగుతూ ఉంటారు. ఈ 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ ఎడారిలో ఉండే అసౌకర్యాన్ని ఆలోచించి వాళ్ళు ఒక దురదృష్టానికి చింతించి వాళ్ళు గొనుగుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఒక టైంలో ఈ వారందరూ కూడా ఒక నాయకుడిని ఎన్నుకొని, మోషే నాయకత్వం నుండి విడిపోయి ఒక నాయకుడిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకి ప్రయాణమైపోవాలి అని కూడా అనుకుంటారు. ఈ 1 నుండి 11 వచనాల వరకు మొత్తం ఈ గొనుగుడే ఉంటుంది. అయితే వాళ్ళు అప్పుడు వెంటనే చాలా కోపగించుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళు యావే దేవుడి మీద, మోషే మీద గొనుక్కోవడం ప్రారంభిస్తారో, శిబిరము మీద ఒక అగ్నిని పంపి శిబిరాల్లో కొంత భాగాన్ని కాల్చివేస్తారు. మోషే ప్రార్థించినప్పుడు మరలా దేవుడు శాంతిస్తారు. ఈ విధంగా తరువాత వచనాలకు వచ్చేసరికి వారికి ఎడారిలో ఆహారం తింటారు. కష్టపడకుండా మన్నాను భుజిస్తూ ఉంటారు. కూరేడు పిట్టలతో పోషిస్తూ ఉంటారు. అప్పటికింకా వాళ్ళు మాంసం తినరు. ఎప్పుడు కూడా ఒక్క మాట అంటే ఎంతో రుచికరమైనటువంటి మన్నాను వాళ్ళు దిక్కుమాలిన మన్నా అనే ఒక పదాన్ని, దేవునికి అయిష్టమైన పదాన్ని ఉపయోగిస్తారు. వెంటనే దేవుడు వారిని శిక్షించడానికి ఉగ్రుడైపోతాడు. కానీ మోషే ముందే గుర్తిస్తారు. భగవంతుడు కోపగించుకొని శపించడానికి ముందే, అంతకుముందు వచనాల్లోనే శిబిరాన్ని కాల్చివేశారు. ఇప్పుడు మరింత ఎక్కువగా గొనుగుతున్నారు. ఇంకెంతగా దేవుని కోపానికి ఇజ్రాయేలు ప్రజలు గురి అవుతారో అని ముందే దేవుణ్ణి ప్రాధేయపడతారు. ప్రభువు వీరిని క్షమించవా? నీవు ఆనాడు ఐగుప్తు దేశం నుండి వీరు తీసుకువచ్చింది వీళ్ళని అడవిలో ఈ ఎడారిలో నాశనం చేయటకేనా? మీ దేవుడు ఇంతేనా అని ప్రజలందరూ నిన్ను ఆడిపోసుకుంటారు తండ్రి. వీని క్షమించవా అంటారు. భగవంతుడు మొదట వారిని కనికరించడానికి ఇష్టపెట్టుకోరు. వీళ్ళందరినీ నాశనం చేసి మరొక కొత్త జాతిని పుట్టిస్తాను, ఆ జాతిని ఆ కానాను దేశానికి పంపిస్తాను అన్నా సరే మోషే ఎంత మాత్రము ఒప్పుకోకుండా భగవంతుని పదే పదే విజ్ఞాపన చేస్తారు. మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థనను దేవుడు అంగీకరించి వారిని వారిపై కోపగించుకోవడం మానేస్తారు. ఇదే 12వ అధ్యాయానికి వస్తే అసలు ఇజ్రాయేలు ప్రజలు, ఆ ప్రజలందరూ గొనిగారంటే అర్థముంది. మోషే సొంత సహోదరుడు సోదరి మిరియాము అహరోనులు కూడా ఒక టైంలో గొనుగుతారు. ఇంత విశ్వాసంలో ఎదిగినప్పటికీ వాళ్ళు గొనుగుతారు. అది దేవునికి చాలా కోపాన్ని రప్పిస్తారు. ఎందుకు గొనుగుతారు అంటే, ఒకసారి మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. అది అహరోనికి మిరియాముకి నచ్చదు. అహరోనికి ఆ కోపం మనసులో పెట్టుకొని కూడాను ఆ టైంలో వాళ్ళు ఏమీ అనరు. తర్వాత మోషేతో యావే దేవుడు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. మిగిలిన ఎవ్వరితో కూడా మాట్లాడరు. అది అంటే వివాహము వేరే జాతి స్త్రీని వివాహం చేసుకున్నారు అన్న కోపాన్ని వీరిద్దరూ మనసులో పెట్టుకొని అంటారు, ఏమి యావే దేవుడు నీ సముఖముననే మాట్లాడాలా, నీ ముఖముననే మాట్లాడాలా, మాతో మాట్లాడరా అంటారు. ఆ ఒక్క గొనుగుడు యావే దేవునికి చాలా కోపాన్ని రప్పిస్తుంది. ఒక్క మాట అంటారు 3వ వచనంలో, భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహా వినయవంతుడు అని ఉంటుంది. 2వ వచనంలో, వారి గొనుగుడు యావే చెవిని పడేను అని ఉంటుంది. వెంటనే ఉగ్రుడైనటువంటి యావే దేవుడు వారిని గుడారానికి రమ్మని పిలుస్తారు. ఆ గుడారానికి వచ్చిన తరువాత అహరోను మిర్యాములను చాలా గట్టిగా గద్దిస్తారు. నేను అందరి ప్రవక్తలతో మేఘము రూపములో అగ్ని రూపములో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో మాత్రం ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా ప్రియ సేవకుడు అంటారు. నా సేవకుడు అయిన మోషే మీద మీరు గొనగడానికి మీకు ఎన్ని గుండెలు అంటారు. ఎంత కఠినంగా మాట్లాడతారంటే, యావే దేవుడి నుండి వచ్చిన ఆ కఠినతరమైన మాటల వలన మిర్యాము శరీరం అంతా కూడా కుష్టి ఏర్పడుతుంది. అంటే తన సేవకుడినిపై గొనిగినందుకు మనము కూడా ఎన్నో మార్లు దైవ సేవకులపై గొనుగుతాం, దైవ సేవకులను నిందిస్తాం. ఆ దైవ గురువులను దైవ సేవకులను నిందించినప్పుడు మనం దేవుని యొక్క శాపానికి గురి అవుతాం. కనుక మనలో ఉన్న ఆ యొక్క చెడ్డ అలవాట్లను మనము ఈ దినము నుండి విరమించుకుందాం. మరి యొక్క మాది ఇలాగే ఇది అంత 11, 12 వచనములు. తరువాత మోషే ప్రార్థించగా మిర్యాము కుష్టి తొలగిపోతుంది. తరువాత 13వ అధ్యాయములో కూడాను ఆనాటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడాను మరలా గొనుగుతారు. ఈ 13వ అధ్యాయంలో ఏమవుతుంది అంటే, వీళ్ళు దగ్గరగా కానాను దేశానికి వస్తారు. కానాను దేశాన్ని ఇంకా రాదు, దరిదాపులుగా వచ్చినప్పుడు ఆ దేశంలో అడుగు పెట్టాలి అంటే వేగు నడపడానికి ఇజ్రాయేలు 12 గోత్రాల నుండి కొంతమందిని మోషే ఎన్నుకుంటారు. మోషే ఎన్నుకొని ఒక్కొక్క ప్రాంతానికి వారిని పంపిస్తారు ఈ వేగు నడపమని. ఈ వేగుల వాళ్ళు అందరూ కూడా కానాను దేశానికి వెళ్తారు. వారితో పాటు కాలేబు కూడా వెళ్తాడు. ఆ వేగు నడిపిన తరువాత అటు నుండి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు చెప్తారు, అమ్మో అక్కడ రాక్షస జాతి ఉన్నారు, వారు మహాబల సంపన్నులు, వారి దగ్గర మేము మిడుతల వలె ఉన్నాము, కనుక చాలా భయం, మనం అక్కడికి వెళ్ళడం అంత క్షేమకరం కాదు అని వేగు నడిపిన వారందరూ చెబుతారు. అప్పుడు వీరి మాటలు విన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అహరోనుల మీద మరలా గొనుగుతారు. వెంటనే వాళ్ళు అంటారు, మేము ఐగుప్తులోనే ఉండవలసింది, ఇన్ని సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసి కనాను దేశంలో నివసించి ఆ రాక్షసులకు బలి ఇచ్చుటకా అని అడుగుతారు. ఆ గొనుగుడకు యావే దేవుడకు మరలా కోపం వస్తుంది. కానీ ఒక్క కాలేబు మాత్రము అంటాడు, లేదు, ఏమి కాదు, వాళ్ళు చాలా బలవంతులు, చాలా శక్తి సంపన్నులు, మనము చాలా బలహీనులము. కానీ యావే దేవుడు మనకు అండగా ఉండగా మనకి ఎలాంటి భయము అక్కరలేదు అని కాలేబు ధైర్యాన్ని చెప్తాడు. అందుకే ఈ గొనుగుడికి ప్రతిఫలంగా 14వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్తాడు, నేను సత్యసంధుడను, ఒక్క నేను సజీవుడను, సర్వాంతర్యామి అనుటలో ఎంత సత్యమున్నదో, ఎంత నిజము ఉన్నదో, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా కనాను దేశానికి వెళ్ళరు అనుటలో అంత నిజమున్నది. ఒక గొప్ప శాపవచనాన్ని పలుకుతారు, కానీ నా సేవకుడైన కాలేబు మాత్రము వెళ్తాడు అని. అంటే ఈ 11, 12, 13, 14 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శాప వచనాలు అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలు గొనగడం వలననే. కనుక గొనుగుట అనేది మహాభయంకరమైనటువంటిది. గొనుగుడు దేవునికి అస్సలు ఇష్టం కాదు. కనుక మనం ఏమి దేవుణ్ణి, ఒకవేళ మనకు ఏదైనా కష్టం వస్తే గొనగడం మానేసి ఆ దేవుని ముందు మన కష్టాన్ని పెట్టాలి. దేవా, నీ చిత్తమైతే ఈ వేదను తీసివేయు అనాలి. ఇంత కష్టాన్ని నాకు ఎందుకు ఇచ్చావు అని మనము గొనగకూడదు. గొనుగుట దేవునికి అసహ్యకరమైనది. కనుక ఈ దినము నుండి కూడా ఓర్పుతో, సహనముతో, సచ్చీలతతో మనము ప్రార్థించడము, దేవుని ముందు మన వేదనను మొరపెట్టడము మనం అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన దేవ, ఈ దినము వాక్యము ద్వారా, గొనుగుట ద్వారా నీవు ఎంతటి శాపాన్ని మాకు ఇస్తావో తెలిపి ఉన్నాము తండ్రి. కనుక మేము నిరంతరము కూడా దయాపూరితముగా మా సంభాషణ ఉండేలాగున మాకు మీరు సహాయం చేయండి. కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో నీవు నుడివి ఉన్నావు తండ్రి, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలని. అవును తండ్రి, మేము నీతో ఎన్నుకొనబడిన ప్రజలు తండ్రి, మీకు ప్రియులు, పరిశుద్ధులు, ప్రియులు అయిన వారము అని చెప్పి ఉన్నావు తండ్రి. నీకు ప్రియమైన బిడ్డలుగా ఆ వాక్యంలో నిడివి ఉన్నట్లుగా తండ్రి, నీకు ప్రియమైన బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. కనుక దయా, కనికరము, ఓర్పు, వినయము, సాత్వికత అలవరుచుకుంటూ తండ్రి, ఆ యొక్క సుగుణాల ప్రకారము మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆమేన్.
క్రైస్తవ మిత్రమా, ప్రీతితో విను నా మాట, శాశ్వతం కాదు ఈ జీవితము, నేడు ఉంటావు, రేపు ఉంటావు, లేక మరణించి ముక్కు మంటికి మేత యగుదువు యవ్వన ప్రాయమా, నవ్వుల కాలమా, ఎల్లప్పుడిట్లుండవు సుమా. హా, కాలం మారిపోగా, కష్టాలు రాగా, కనుదృష్టి పోయి కదలకయుండి గతించిపోయెదవు, సొగసైన ముఖముతోనూ, సొంపైన నడకతోనూ, ఇంపైన మాటలతో తిరిగేదవా. సొగసు ఎంత సేపు, నీ శయరు ఎంత సేపు, సరిగా తెలిసి చెప్పు. ఎక్కడ చచ్చేదవో, ఎప్పుడు చచ్చేదవో, ఎన్నాడు ఎరుగలేవు నీవు. బ్రతికినా, ఎంత ఏచినా, ఏమీ చేసినా, చావు తప్పదు, చచ్చిన పిదప నీవు, సంపాదించినవన్నీ సుఖించు వాడెవడు సుఖుడా. మిత్రులు అందరినీ వదిలి వెళ్ళిపోయేదో ఓరే ఓలేయని వయ్యార గర్వముతో తల్లిని తండ్రిని పిలువకు మా ఎట్లు చేసేదవో నీ పిల్లలు నీకు అట్లే చేసేదరు. ఓరి పాపా మూడా ఓరి పామారుడా చావుకు తరువాత కఠిన తీర్పు చేసేదరు. క్రైస్తవ మిత్రమా ప్రీతితో విను నా మాట, శాశ్వతం కాదు ఈ జీవితం, శాశ్వతం కాదు ఈ జీవితం.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక. ఆమెన్.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము, మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.